चुरंदरा श्रीमद्भागवतम की श्रील प्रभुपाद की। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतम మొదటి స్కందం 11వ అధ్యాయం శ్లోకం సంఖ్య 13. గోపురద్వార మార్గేషు కృత కౌతుక తోరణాం చిత్రధ్వజ పతాకాగ్రైరంతః ప్రతిహతాతపాం. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం: శ్రీకృష్ణుని ఆహ్వానించుటకై నగరద్వారము, గృహద్వారములు, రాజమార్గము నందలి తోరణ ద్వారములన్నీయును ఉత్సవ చిహ్నములైన మామిడాకులు మరియు అరటి చెట్లచే అలంకరింపబడినవి. ధ్వజములు, తోరణములు, పతాకాగ్రములు సంయుక్తములై సూర్యకాంతిని నిరోధించుచుండెను. భాష్యం: ప్రత్యేక ఉత్సవములలో ఉపయోగపడు కదలీ తరువులు మరియు మామిడి కొమ్మలు, ఫలపుష్పాదుల వంటి అలంకార చిహ్నములు ప్రకృతి నుండియే సేకరించబడును. మామిడాకులు, కొబ్బరికాయలు, అరటి చెట్లు నేటికిని శుభచిహ్నములుగా అంగీకరింపబడుచున్నవి. పైన తెలుపబడిన పతాకములన్నింటిపై గొప్ప భగవత్ సేవకులైన గరుడు లేదా ఆంజనేయుని రూపములు చిత్రీకరించబడిన అటువంటి చిత్రములు మరియు అలంకరణలు భక్తులకు నేటికిని ఆరాధనీయములై ఉన్నవి. సాధారణముగా భగవానుని ప్రీత్యర్థము భగవాను సేవకునకు అధిక గౌరవము ఒసంగబడుచుండును. విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతల శ్రీమతే భక్తి వికాస స్వామికి నమో నమో. విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతల శ్రీమతే భక్తి వేదాంత స్వామినికి నామే నమస్తే. సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. కృష్ణుణ్ణి ఆహ్వానించడానికి నగరం అంతా కూడాను, అంటే ముఖ్య ద్వారకా నగరం అంతాను వాళ్ళు ఒక గొప్ప వేడుకగా అన్నీ అలంకరించారన్నమాట. ఏ విధంగా అలంకరించారు? ఈ రోజుల్లో లాగా ఎవరో నాయకుడు వస్తున్నాడంటే జనానికి మరియు ఇతర జీవులకి హానికరమైన బ్యానర్లతో కాదు, బ్యానర్లు మరియు అనేక చెట్లు నరికేసి రకరకాల పోస్టర్లు ఆ విధంగా చేయడం లేదు. చెట్లని కూడాను వాటికి కూడా సుకృతి వచ్చే విధంగా వాటి యొక్క ఆకుల్ని మరియు వాటి పళ్ళని, పళ్ళ రసాలను మరియు పూలను అలంకరిస్తూ ఉన్నారు. అంతేగాని వాటిని నరికేసి పోస్టర్లు తయారు చేయడం ఎందుకు పనికిరాని ఒక రాజకీయ నాయకుడు గురించి కీర్తించడం కోసం వాటి మీద రాయడం లాంటివి చేయడం లేదు. ఆ రోజుల్లో అన్నీ కూడాను ఏదైతే రంగులు ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ అది వాటిని కూడా ఒక పద్ధతి ప్రకారం వాడేవాళ్ళు. ఎక్కువగా సహజ సిద్ధంగా వచ్చే అంటే పళ్ళు, కూరగాయలు వీటితోటి రంగులు తయారు చేస్తూ ఉండేవాళ్ళు పూర్వకాలంలో. ఇప్పుడులాగా రసాయన పదార్థాలు భూమిని తవ్వేసి తీయాల్సిన అవసరం లేదు. అవి సహజ సిద్ధంగానే కొంతకాలం తర్వాత అవి మట్టిలో కలిసిపోతాయి, కాబట్టి ఎవరికి ఎటువంటి ఆటంకం అనేది ఉండదు, అంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, ప్రకృతి వైపరీత్యాలు అనేవి ఏర్పడవు. ఇప్పుడేం చేస్తున్నాం, పూర్తిగా భూమిని తవ్వేసి డీజిల్, పెట్రోల్ ఇవన్నీ తీస్తున్నాం, వాటి నుంచి బ్యానర్లు తయారు చేస్తున్నాం. ఇంకా ఆఖరికి మనం అంటే మన భక్తియుక్త సేవలో కూడా భగవంతుడికి కూడా ప్లాస్టిక్ పూలు ఇవన్నీ కూడా అనేక మంది వాళ్ళు అంటే మనం భగవంతుడిని సేవించడం అనేది సేవించడానికి సమయం వృధా, ప్రతిరోజు పూలమాల మార్చడం డబ్బు వృధా, కాబట్టి ప్లాస్టిక్ పూలుతో కూడినవి కొనుక్కొచ్చి బాలాజీకో వాళ్ళకి వేసేసి, లేదా లైటింగ్, ప్రతిరోజు దీపం పెట్టడం కూడా కష్టమైపోయి కరెంట్ దీపాలతో లైటింగ్ ఏర్పాటు చేసేస్తాం. కానీ అన్నీ కూడా సహజ సిద్ధంగా ఉన్నట్లయితే దానివల్ల భక్తిభావం అనేది పెరుగుతుంది మనకి. కాబట్టి మనం కూడా సాధ్యమైనంత వరకు ఎంత తక్కువ ఈ కృత్రిమమైన వనరులు, అంటే ఈ ప్లాస్టిక్ ఇవన్నీ కూడా భగవంతుడి సేవలో ఎంత తక్కువగా వాడితే అంత మంచిది మనకి ఆధ్యాత్మిక పురోగతి. ఇక్కడ చూడండి ఏమేమి వాడుతున్నారు. అక్కడ ప్రత్యేక ఉత్సవంలో ఉపయోగపడు కదలీ తరువులు. కదలీ తరువులు అంటే తెలుసా? కదలీ తరువులు, కదలీ అంటే అరటి, తరువులు అంటే చెట్లు, అరటి చెట్లు, మామిడి కొమ్మలు పూర్తిగా. ఇక్కడ అరటి చెట్లు కూడాను అరటి చెట్లు పూర్తిగా తీసుకొచ్చేవాళ్ళు. ఎందువలన అరటి చెట్టు జీవితకాలం కూడా చాలా తక్కువ. ఒకసారి ఒక గెల వేస్తే అది తర్వాత ఇంక ఇవ్వదు కదా, దాన్ని తీసుకొచ్చేవాళ్ళు. అదేవిధంగా మామిడి చెట్టు ఎంతో కాలం జీవిస్తుంది. ఈ రోజుల్లో వాళ్ళు పేపర్లు తయారు చేయడానికి అనేక చెట్లు నరికేస్తున్నట్టు మామిడి చెట్లు నరకవసరం లేదు, కేవలం కొమ్మలు ఆకులు పళ్ళు తీసుకొస్తే సరిపోదు. అదేవిధంగా ఫల పుష్పాలు, అనేక రకరకాల ఫలాలు, సపోటా, ద్రాక్ష, ఇటువంటివి అనేకమైనవి, అరటిపళ్ళు ఇవన్నీ కూడా. మరియు పుష్పాలు, గులాబీలు, మల్లెలు, చామంతులు ఇవన్నీ పుష్పాలు పెంచి వాటి ద్వారా అలంకరించేవాడు. వాటి ద్వారా మన యొక్క సూక్ష్మ ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో మన శరీరంలో, అవి కూడా శక్తిని పెంపొందించుకుంటాయి అన్నమాట ఆ వాసన చూడడం వల్ల. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ పూలు, కరెంటు లైట్లు వీటి వల్ల మనకి ఇంకా మన శరీరంలో ఉన్న సూక్ష్మ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకోవడానికి వాటికి ఇవన్నీ కూడా ఆటంకాలు. వీటి వలన ఇంకా ఏమవుతుంది, కాలుష్యం అనేది పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, నిజానికి ఆధ్యాత్మిక వికాసం అనేది కలగాలి మానసికంగా మనుషుల్లో, అది కలగకుండా దానికి వ్యతిరేకంగా కేవలం ఇంద్రియ భోగంలో నిమగ్నం అవ్వటమే జీవితం లక్ష్యంగా భావిస్తున్నారు జనం. ఎందువల్లంటే ఇదంతా కూడా కేవలం ఈ యొక్క ఏదైతే సైంటిస్టులు కనిపెట్టే వస్తువులన్నిటి ద్వారా మనం సుఖంగా ఉండగలం అనే భావన. కానీ భగవంతుడు ఇచ్చిన ఈ యొక్క ప్రకృతి సహజంగా ఇచ్చిన వనరుల్ని మనం దుర్వినియోగం పరుచుకున్నట్లయితే, లేదా కృత్రిమంగా వాటిని మార్చడానికి ప్రయత్నం చేస్తే విపరీతమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం మొన్న కూడా చెప్పుకున్నాం, ఏమిటి, సునామీ, రకరకాల వర్షాలు, తుఫానులు, వీటి వల్ల అనేక నష్టం వాటిల్లుతుంది. కానీ సహజ సిద్ధంగా వాటిని భగవంతుడిచ్చిన నియమ నిబంధనల ప్రకారం మనం వాడుకున్నట్లయితే ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు. కాబట్టి మొన్న కూడా మనం చెప్పుకున్నాం, ఏమిటి, చెట్లలో కూడా కొన్ని పుణ్యం చేసుకున్న చెట్లు ఉంటాయి, పుణ్యమైనవి, అంటే వాటికి ఎక్కువ సుకృతి వస్తుందన్నమాట. అవి ఏంటి, అరటి చెట్లు, మామిడి చెట్లు, మల్లె, గులాబీ, ఇవన్నీ ఏంటంటే భగవంతుడి యొక్క సేవకు ఉపయోగపడతాయి, వాటికి చాలా సుకృతి అనేది వస్తుంది. కొన్ని చెట్లు, ఈ పూలు పళ్ళు ఏమి, అవి కేవలం కల్పక మాత్రమే వాడతాం, అవి అరణ్యాల్లో పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా భగవంతుడి యొక్క ఏర్పాటు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందాలి అనేది భగవంతుడి యొక్క సంకల్పం. కాబట్టి వాటిని వాడాలి. అంతేగాని మనం కృత్రిమంగా ఏదో కారులు తయారు చేసుకొని, ఈ రోజుల్లో రకరకాల మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడాను సహజమైన వనరులు వదిలేసి కార్లు ఏంటి, ఇనుము, ప్లాస్టిక్ వీటితో తయారయ్యేవి, రంగులు. కాబట్టి ఇవన్నీ ఆధ్యాత్మిక వికాసానికి విరోధాలు అన్నమాట. ఇది కృత్రిమంగా తయారు చేయడం, కృత్రిమమైన వస్తువులు వాడడం అనేది. కాబట్టి ఇది మన భక్తులకు కూడా చాలా ప్రచారం అవసరం దీని నుంచి. ఎందువల్లంటే భక్తులకు కూడా, అంటే ఎవరైతే దీక్ష తీసుకొని సాధన చేస్తున్నారు వాళ్ళ మనసులో కూడా ఇంకా ఉంది, ఏమిటి, ఏదైతే ఈ శాస్త్రవేత్తలు కనిపెడుతున్నారో వీళ్ళ వల్ల మనకి అనేకమైన సౌకర్యాలు ఉన్నాయి, చాలా బాగా జీవించగలుగుతున్నాం అనేది. కానీ లేదు, ఇదంతా కూడా మన యొక్క అంటే అధోగతికి కారణం. ఏదైతే ఈ కృత్రిమమైన వనరులు, కృత్రిమంగా ఏదైతే తయారు చేస్తున్నారు ఇవన్నీ కూడా, అది అంత తేలిగ్గా మనకు అర్థం కాదు. ఎంతో చెప్తే కానీ, ఎందువల్లంటే ఉదయం లేస్తే చాలు మనకి స్విచ్ చేయడం, కరెంటు, ఫ్యాను, అదేవిధంగా MP3 ప్లేయర్స్, సెల్ ఫోన్లు, అనేకమైన వస్తువులు ఉన్నాయి. ఇవన్నిటి వల్ల మనం ఆనందంగా ఉండగలం, వాటిని ఉపయోగించుకొని అని అనుకుంటున్నాం. అఫ్కోర్స్ మనం వాడుతున్నాం ఎందుకంటే వాళ్ళకు కూడా కొంత సుకృతి, ఎందువల్లంటే పూర్తిగా వాతావరణం మారింది కాబట్టి. అందువల్లనే మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఈ ఉద్యమంలో అంటే, ఈ వర్ణాశ్రమ విధానం అంటే మనకు కావాల్సిన బట్టలు, మనకు కావాల్సిన ఆహారం అన్నీ స్వయం సమృద్ధి మనమే ఏర్పాటు చేసుకునే విధంగా భూమి మీద ఆధారపడి జీవించడం ఎలాగా అనేది ప్రభుపాదులు వారు చెప్పారు. ప్రభుపాదులు వారి యొక్క ఆశయం ఏంటి, ఈ వర్ణాశ్రమ విధానం అనే దాన్ని స్థాపించాలి, దాని ద్వారా సంఘానికి చూపించాలి ఏమిటి, కేవలం భూమి మీద ఆధారపడి మరియు కృష్ణుడి మీద ఆధారపడి ముఖ్యంగా హరినామ సంకీర్తనం చేస్తూ ఉండడం వలన అన్ని సదుపాయాలు అందరికీ ఏర్పాటు అవుతాయి అనేది అందరికీ చూపించాలంటే కేవలం చెబితే సరిపోదు. మనం కేవలం చెబుతున్నాం కానీ దాన్ని చేసి చూస్తే అప్పుడు ప్రజల్లో విశ్వాసం అనేది పెరుగుతుంది. ఏదైనా అంతే, మనం చేసే వరకు ఎవరిలో కూడా నమ్మకం ఉండదు, అది నమ్మకూడదు కూడా, నమ్మవలసిన పని కూడా లేదు. ఎందుకంటే కేవలం మాటల్లో చెప్తే సరిపోదు కదా, అది మనం చేసి చూపించాలి. అందువల్ల ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నాం, అనేక మంది భక్తులు ఈ ఉద్యమంలో ప్రయత్నం చేస్తున్నారు ఈ వర్ణాశ్రమ విధానాన్ని స్థాపించడం కోసం. కేవలం భూమిపైనే ఆధారపడి మన యొక్క కావలసిన వనరులన్నీ సహజంగానే ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనేది చూపించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రపంచంలో అనేక చోట్ల. కాబట్టి మనం కూడా వాటిని ప్రోత్సహించాలి. ఎందుకు? దానివల్ల మనలో భక్తిభావం అనేది పెరుగుతుంది. మనం సహజంగా, సహజమైన అంటే ఈ రోజుల్లో చూసినట్లయితే సహజ వనరులు, కృష్ణుడు ఇచ్చిన వనరుల ద్వారానే మనం జీవిస్తున్నాం అనేది మర్చిపోయి చాలామంది చిన్న చిన్న పిల్లలు పాలు ఎక్కడ దొరుకుతాయి అంటే షాపులో దొరుకుతాయి అంటారు, పాల షాపులో. కానీ పాలు ఆవు ద్వారానో గేదె ద్వారానో వస్తాయి అనేది విషయం కూడా తెలియదు వాళ్ళకి చాలామంది. అదేవిధంగా రైస్ ఎక్కడ దొరుకుతుంది అంటే రైసు దుకాణంలో దొరుకుతుంది, కానీ అది ఎక్కడ పండుతుంది, అది పండిస్తారా లేదా అది తయారు చేస్తారా అనేది కూడా వాళ్ళకి తెలియదు, చాలామందికి తెలియదు. రైస్ అసలు తయారవుతుందా లేదా పండిస్తారా అనేది సందేహమే. పాలు ఎలా వస్తాయంటే కూడా వాళ్ళు ఆలోచించాలి వెంటనే. కానీ పూర్వకాలంలో అలా కాదు, పాలు ఎలా వస్తాయి, గేదెల ద్వారా లేదా ఆవుల ద్వారా, ఈ విధంగా అన్నమాట. పళ్ళు, అనేక వస్తువులు, మనం తినే అనేక వస్తువులు కూడా మనం అవి నిజంగా పండినవా లేదా తయారు చేసినవా అనేది కూడా సందేహం. ఉదాహరణకి సగ్గుబియ్యం ఉంది, అది పండినవా తయారు చేసినవా చాలామందికి తెలియదు. అంటే చూడండి, పూర్తిగా ప్రకృతికి ఎంత దూరం అవుతుందో, ఎప్పుడైతే ప్రకృతికి ఎంత దగ్గరలో ఉంటాడో మనిషి అంత సుఖంగా ఉండగలడు. కృత్రిమమైన జీవనం వలన పూర్తిగా దుఃఖమే. మనం ఈ రోజుల్లో చూసినట్లయితే ప్రపంచం అంతటా అనేక సదుపాయాలు పెరుగుతున్నాయి, కానీ మానసికంగా ఒత్తిడి అనేది మనిషిలో పెరిగిపోతుంది. మానసిక ఒత్తిడి తగ్గాలి మరి సదుపాయాలు అన్నిటి వలన, కానీ అది పెరిగిపోతుంది. ఏమనుకుంటున్నారు, మనం బాగా ఇంద్రియ భోగం చేయగలుగుతున్నాం, చాలా శీఘ్రంగా ఇంద్రియ భోగం లభిస్తుంది కాబట్టి సుఖంగా ఉండగలం. కానీ ఎంతైతే తీవ్రంగా మనం ఇంద్రియ భోగం చేస్తామో అంత దుఃఖాన్ని మనం అనుభవించాలి ఆ ఇంద్రియ భోగం తరువాత. ఇంద్రియ భోగం చేస్తున్నప్పుడు ఆనందంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ అది ముగిసిన తర్వాత దాని యొక్క పర్యవసానం విపరీతంగా ఉంటుంది. ఉదాహరణకి మాంసం తినడం కానీ, మద్యం సేవించడం, అక్రమ సంబంధాలు కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఇంద్రియ భోగాలు. అవి చేసిన తర్వాత దాని యొక్క పరిస్థితి అనేక రకాల జబ్బులు, రోగాలు, సుఖవ్యాధులు వస్తాయి. ఎందువలన ఇదన్నీ కృష్ణుడు ఏర్పాటు చేశాడు. ఎవరైతే ఈ ప్రకృతిని, వనరుల్ని, మనకిచ్చిన దాన్ని దుర్వినియోగం చేసుకుంటామో, విపరీతంగా అంటే అనవసరం దానికంటే, అవసరమైన దానికంటే ఎక్కువగా వాడతామో, అప్పుడు దాని యొక్క పర్యవసానం మనం అనుభవించాలి. ఇదంతా మనకి నేర్పించడానికి అన్నమాట. ఏమిటి, ఇక్కడ మనం సుఖంగా ఉండలేము, కేవలం కృష్ణుడి సేవలోనే సుఖంగా ఉండగలం, ఇది దుఃఖాలయం, అశాశ్వతం అని తెలియజేయడానికి కృష్ణుడు వీటన్నిటిని కూడా ఒక పక్కాగా ఏర్పాటు చేశాడు అన్నమాట. ఎవరైతే దీన్ని అర్థం చేసుకోగలరో వాళ్ళు కృష్ణుని ఆశ్రయిస్తారు. ఇంకా ఇక్కడ ఏమిచ్చారు, మామిడి ఆకులు, కొబ్బరికాయలు, అరటి చెట్లు నేటికిని శుభచిహ్నములుగా అంగీకరింపబడి, ఇవన్నీ కూడా శుభచిహ్నాలు అంతేగాని బ్యానర్లో లేదా ఇంకేంటో రకరకాల ప్లాస్టిక్ వస్తువులో, ప్లాస్టిక్ పూలమాలలో, లైటింగ్లు శుభచిహ్నాలు కానే కావు. అసలు పైన తెలుపుబడిన పతాకములన్నింటిపై గొప్ప భక్తుల పైన, ఇంకా ఏమిటి, భక్తుల యొక్క చిత్రపటాలు ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో మనం చేసే పతాకాలు వీటిపైన ఎందుకు, పనికిరాని నాయకులు వాళ్ళని ఆరాధిస్తున్నాం, వాళ్ళ కోసం గుడి కడుతున్నారు. విపరీతమైన పరిస్థితి ఏంటంటే ఎందుకు పనికిరాని పూర్తిగా లూటీ చేసిన ఒక నాయకుడికి విగ్రహం పెట్టేసి గుళ్ళు కట్టడం, అతన్ని కీర్తించడం, అతనికి జిందాబాద్ అని చెప్పడం. నిజానికి కృష్ణుడికి రాముడికి ఎవరైతే పూర్తిగా మనకి వనరులన్నీ, సహజమైన వనరులన్నీ ఏర్పాటు చేస్తున్నారో భగవంతుడు, కృష్ణుని గుర్తించడం అనేది మర్చిపోయారు. అందువలన ఎందుకు పనికిరాని వాళ్ళని కీర్తించడం వల్ల ఏమవుతుంది, వీళ్ళు కూడా అలాగనే తయారవుతారు. కాబట్టి జనం కూడా అదే విధంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇంకా కృష్ణుడిని తృప్తిపరచాలంటే భక్తులు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, భక్త్యా మామ అభిజానతి, భక్తి ద్వారా భక్తుల ద్వారా నన్ను తెలుసుకోగలరు అని కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి కృష్ణుడి కంటే కృష్ణుడి యొక్క భక్తుల్ని కీర్తించడం చాలా ముఖ్యం. అందువల్లనే అక్కడున్న పతాకాలపైన, జెండాలపైన గరుడు మరియు ఆంజనేయుడు వీళ్ళ యొక్క రూపాలు చిత్రీకరించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమిటంటే మన సారాంశం, సహజమైన జీవనం అనేది మనల్ని కృష్ణుడికి దగ్గరగా చేస్తుంది, దానివలన మన భక్తిభావం అనేది పెంపొందుతుంది, దానివలన కృష్ణుడు ఆనందిస్తాడు. అంతేగాని కృత్రిమంగా ఏర్పాట్లు చేసుకోవడం వలన కృష్ణుడికి ఆనందం అనేది లేదు. ఇంకా మనం భక్తిభావం అనేది పెంపొందించుకోలేము. హరే కృష్ణ. రెండు వస్తాయి. ఎందువల్లంటే ప్రకృతిని మరి పొల్యూషన్, ప్రకృతిలో మరి కాలుష్యం అనేది ఏర్పాటు చేస్తుంది, దానివల్ల వస్తుంది. ఇప్పుడు కారు ఉంది, సౌకర్యం ఉంది, అదేవిధంగా కలుషితం అవుతుంది వాతావరణం, దానివల్ల జనానికి మంచి గాలి దొరకట్లేదు. మరి దాని సంగతి ఏమిటి? కానీ ఇతను ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి పుణ్యం కూడా రావచ్చు. నిజానికి చెప్పాలంటే అతడు భగవంతుడిని అంగీకరించలేదు కాబట్టి పుణ్యం వచ్చే అవకాశం లేదు. ఒక విధంగా అంతా కూడా అతను ఏంటి, తానే అన్నిటికీ మూలం అనే విధంగా, నేనే అన్నీ చేయగలడు, భగవంతుడు లేడు, ఈ సృష్టిలో ఏదో లోపం ఉంది కాబట్టి ఎక్కువ పాపం వచ్చే అవకాశం ఉంది, పుణ్యం లేదు, అసలు చాలా తక్కువ. అతను ఏదైనా భగవంతుడిని అంగీకరించి ఎవరైనా ఏర్పాటు చేస్తే ప్రయత్నం చేద్దాం మనం సదుపాయాలు పెంచడానికి, కానీ ఏమైనా వస్తుందేమో, కానీ అసలు భగవంతుడిని తిరస్కరించి భగవంతుడు లేడు, అసలు ఎవరూ లేరు, నేనే అన్నిటికీ మూలం, అన్నీ నేను సదుపాయాలు ఇస్తాను అనే విధంగా ఇప్పుడు తయారు చేస్తున్నాను. ఒకవేళ వాళ్ళు చేసినా కానీ దానికి విపరీతమైన పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు సునామీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మరి రేడియో ధార్మికత, ఆటం బాంబు కనుక్కున్నారు, దానివల్ల జనానికి ప్రయోజనం అని, మరి ఇప్పుడు ఏమవుతుంది? దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మరి దీని యొక్క పర్యవసానం, దీని యొక్క పరిస్థితి అంతా కూడా ఆయన అనుభవించాలి. ఎవరైతే తయారు చేశారు అతనే కదా కారణం. మరి అతనికి పూర్తిగా పుణ్యం వస్తుందా, పాపం వస్తుందా? ఎక్కువ శాతం పాపమే వస్తుంది, ఎందుకంటే అందరూ దుర్వినియోగపరుస్తున్నారు. ఇప్పుడు సెల్ఫోన్ కూడా అంతే దుర్వినియోగం చేస్తున్నారు. నిజంగా వాడుకునేది చాలా తక్కువ మంది అవసరాలకు, దాని దుర్వినియోగమే ఎక్కువ అవుతుంది. టీవీ, ఇంటర్నెట్ ఇవన్నీ అంతే. మొట్టమొదట వాళ్ళు భగవంతుడిని అంగీకరించట్లేదు కాబట్టి వాళ్ళకి నరకమే. కానీ ఎప్పుడైతే భక్తులు వాటిని వాడతారో వాళ్ళకి కొంత పుణ్యం అనేది వస్తుంది, అప్పటి వరకు రాదు. ఎందుకు? భగవంతుడి యొక్క సేవలో వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అప్పుడు సుకృతి వస్తుంది, భక్తి సుకృతి వస్తుంది వాళ్ళకి. లేదంటే సాధారణమైన పుణ్యం రావచ్చు, అది కూడా సందేహమే, గ్యారంటీ లేదు. గ్యారంటీగా వస్తుంది. ఎందువలన మరి ప్రకృతి వైపరీత్యం అనేది ఏర్పడుతుంది, కలుషితం అనేది జరుగుతుంది, వాతావరణ కలుష్యం. మరి దానికి కూడా కారణం వాళ్ళే. మరి జనం దుర్వినియోగిస్తే దానికి కూడా కారణం వాళ్ళే. గ్రంథరాజ శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై.